அவித்யானாமந்தஸ்திபிரமிஹிரத்வீபநகரீ ஜடானாம் சைதன்யஸ்தபகமகரந்தஸ்ருதிஜரீ தரித்ராணாம் சிந்தாமணிகுணநிகா ஜன்மஜலதோ நிமக்னானாம் தம்ஷ்ட்ரா முரரிபுவராஹஸ்ய பவதி. சுக்லாம்பரதரம் விஷ்ணும் சசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வவிக்னோபசாந்தயே. வந்தே குருபதத்வந்த்வமவாங்மானசகோசரம் ரக்தசுக்லப்ரபாமிஸ்ரமதர்க்யம் த்ரைபுரம் மகஹ நாராயணம் நமஸ்கிருத்ய நரம் சைவ நரோத்தமம் தேவீம் சரஸ்வதீம் வியாசம் ததோ ஜயமுதீரயேத். சச்சிதானந்த ரூபாய விஸ்வோத்பத்தியாதி ஹேதவே தாபத்ரய விநாசாய ஸ்ரீ கிருஷ்ணாய வயம் நுமஹ. நம சிவாபியாம் நவ யௌவனாபியாம் பரஸ்பராஸ்ரிஷ்ட வபுருதராபியாம் நயேந்திர கன்யா வ்ருஷகேதனாபியாம் நமோ நம சங்கர பார்வதீபியாம். நம பார்வதி பதே ஹர ஹர மகாதேவ. அந்த கட்டே செப்பண்டி நம சிவாயை நம சிவாய. பரமபக்துல யொக்க சரித்திரே லிங்கபுராணம். சிவுடு எந்தவல்ல லிங்கரூபம் தரிச்சாடோ, ஈ லிங்கரூபம் தரிச்சின கதனி ஆயன எவரெவரிக்கு செப்பாடோ, இவன்னி இத்தப்பூர்வ காரியக்ரமல்லோ அண்டே நின்னட் ரோஜு காரியக்ரமல்லோ மனம் செப்புக்குன்னாம். லிங்கமு அனே சப்தமுனக்கு லக்ஷணము குணము அனி அர்த்தாலு உன்னாயி. நன்னு சூடகானே நாதோ கொந்தசேப் மாட்லாடாக நா லக்ஷணம் ஏட்டோ மீக்கு தெலுஸ்துந்து கதா. ஈ லக்ஷணమును லிங்கము அண்டாரு. ஒக வ్యక్తి புருஷுடா ஸ்திரீய நபோசகுடா அனேதி பூர்த்திகா காகபோயினா மனுஷனி பட்டு கொந்தவரக்கு மனம் கனிபெட்டவச்சును. இது கூட லிங்கமனே பிளவப்படுத்துவது. அதுக்கே கொஞ்சம் சப்தால்னி புல்லிங்க சப்தமு அட்டே புருஷ லக்ஷணము கலிகின சப்தம் அது. கொஞ்சம் சப்தாலு ஸ்திரீலிங்க சப்தாலு. ஆ சப்தம் சூடகானே இது ஸ்திரீலிங்க சப்தம் அர்த்தமைப்போது. சேத அனகானே ஸ்திரீலிங்க சப்தம், ராம அனகானே இது புல்லிங்க சப்தம், ஜானம் அனகானே இது நபோசகலிங்க சப்தம் அனு தெலிசிபோతుంది. ஈ சப்தாலு ஜீவுல யொக்க லக்ஷணாலு கூட லிங்கமனி பிளவபடதாயி. அநேக ஜீவராசுலு உண்ணாயி ஈ சிருஷ்டிலோ. வீட்டன்னிட்டு குறிஞ்சி இந்தோ பூரம் செப்பேம். ఈ జీవరాశుల అన్నిటికీ సంబంధించిన లక్షణాలు, వాటి గుణగణాలు, వాటి జీవన విధానము, అవి తీసుకునే ఆహారాలు, ఇవన్నీ కూడా లింగమనే పిలువబడతాయి. అంటే పరమేశ్వరుడు ఇన్ని జీవుల రూపంలో ఉన్నాడు, ఇన్ని రకాలైనటువంటి ప్రాణుల రూపంలో ఉన్నాడు, ఇన్ని రకాల వస్తువుల రూపంలో ఉన్నాడు, అనేక రకాలైన గుణముల రూపములలో ఉన్నాడు. ఈ గుణ రూప కర్మములన్నిటినీ కలిపితే లింగము అంటారు. కాబట్టి సమస్తం లింగమయమే. మనందరం శివలింగంలో ఒక భాగం, శివుడు మనలో ఉన్నాడు, మనం శివుడిలో ఉన్నాం. అందుకే జ్ఞానులు ఏమంటారు, సర్వే లింగమయం జగత్, ఈ జగత్తంతా కూడా సర్వం లింగమయం జగత్, జగత్ సర్వము కూడా శివలింగ స్వరూపమై ఉన్నది. మళ్ళీ శివుడి కోసం అక్కడెక్కడ వెతకక్కర్లేదు, శివుడు నీలోనే ఉన్నాడు. నీలో ఉన్న శివుడిని వెతకడానికి నీకు కావలసిందల్లా అన్వేషణ కావాలి. నాలో పరమేశ్వరుడు ఉన్నాడు అని గట్టిగా ధ్యానం చేస్తే, కళ్ళు మూసుకుంటే, భక్తితో ప్రార్థిస్తే ఆయన మీలో కనపడతాడు. మనలో ఉన్న శివుణ్ణి బయట లింగ రూపంలో చూస్తున్నాం. ఆ లింగం మనలో కూడా చూడగలిగితే వాడు ఈ జన్మలోనే ముక్తి పొందుతాడు. ఈ చూడడం ఒక్క క్షణం చూస్తే పెద్ద ఉపయోగం లేదట, ఎప్పుడు మనలో శివుడు ఉన్నాడనే ఊహ రావాలి. ఇది కొంచెం కష్టం. ఏదో అప్పుడప్పుడు కళ్ళు మూసుకున్నప్పుడు, ధ్యానం చేస్తున్నప్పుడు, పురాణములు వింటున్నప్పుడు, లేక నిద్రపోతున్నప్పుడు ఒక క్షణకాలం మనలో శివలింగం ఉన్నదనే ఊహ వస్తే అది చాలా వరకు మంచిదే, శుభం కలిగిస్తుంది. కానీ ఈ ఊహ ఎప్పుడు ఉండాలంటే కష్టం కదా. 24 గంటలు నేనే శివుడిని ఎవడనుకోగలడు? అలా అనుకుంటే శంకరాచార్యుడు అవుతాడు. అందుకే శంకరుడు ఎప్పుడు ఏమంటాడు, శివోహం శివ శివోహం చిదానంద రూపం శివోహం శివోహం అనుకున్నాడు. ఆయన అనుకోవడం కాదు, అలా ప్రవర్తించాడు. అందుకే శంకరుడు చెబితే శివుడు వచ్చి కూర్చున్నాడు, శివుడు ఉన్న చోట శంకరుడు ఉన్నాడు. ఆది శంకరాచార్యులాగా మనం కూడా మారాలి. అలా మారాలంటే మనలో ఉన్న 10 దోషములు వదిలించుకోవాలి. ఈ 10 దోషములను సంస్కృతంలో దశవిధ దోషములు లేక దశవిధ పాపములు అంటారు. ఈ పాపములు తొలగించుకోవడం కోసమే కార్తీక మాసం అనే ఒక మాసం ఏర్పడింది. ఈ మాసంలో అనేక ప్రక్రియలు చెప్పారు. ఈ ప్రక్రియలలో ఇందాక మీరు జ్వాలాతోరణము దూరారే, అది కూడా ఒక ప్రక్రియ. ఒక పెద్ద గడ్డి చుట్టగా చుట్టి, ఎండుగడ్డి చుట్ట చుట్టి, ఆ చుట్టని 2 స్తంభాలకి తగిలించి దానికి దీపమంత్రంతో నిప్పు పెట్టి దాన్ని వెలిగించి దాని కింద నుంచి దూరి, అవకాశం ఉంటే 3 సార్లు లేక 1 సారి దూరి, ఇక మళ్ళీ వెనక్కి చూడకుండా వచ్చి శివుడి దర్శనం చేసుకోగలిగితే దానికి జ్వాలాతోరణము దూరుట అని పేరు. దీని గురించి శివపురాణం, లింగ పురాణం, స్కాంద పురాణంలో ఉన్న కాశీఖండం అద్భుతంగా చెప్పాయి. ఈ కార్తీక మాసంలో పూర్ణిమ నాడు ఈ జ్వాలాతోరణాన్ని భక్తితో పరమేశ్వర నామస్మరణ పూర్వకంగా దూరినటువంటి వాళ్ళు, అందున సద్గురువు యొక్క వెంట దూరిన వాళ్ళు, ముందు గురువుగారు వెళ్ళి వెనక వాళ్ళు వెళ్ళగలిగితే అటువంటి వాళ్ళు అయితే ముక్తి పొందుతారు. లేదా మహాపాపాలు ఉన్నవాళ్ళు పాప ప్రాయశ్చిత్తం చేసుకుని ఉత్తమ జన్మ పొందుతారు. ఈ ఒక్క జన్మలో ముక్తి పొందుతామని ఎలా చెప్పగలుగుతాం? అందులో కలియుగంలో మహానుభావులు కదా మానవులు, వాళ్ళకి పునర్జన్మ లేకుండా పోవడం అంత తేలికేం కాదు. కనీసం జన్మ వచ్చిన మంచి జన్మ అన్న రావాలి. ఏ పందిగానో పుట్టామనుకోండి కర్మగాలి, పొద్దుటే ఇలా తాడేసి పటక్కన పట్టేస్తాడు, మూతి కాలు పట్టేసి అది బాబో బాబో గుర్రు గుర్రు నరుస్తూ ఉంటే కాళ్ళు కట్టి బతికొండగా దాన్ని నిప్పుల్లో వేసి కాల్చి గీకి కోసి అమ్మేస్తూ ఉంటే అది ఎంత నరకం అనిపిస్తుందో ఆలోచించండి. ఈ శివపురాణం లాంటి వెనక మంచి పనులు చేయక అలా పందులుగా పుడుతున్నారు, పుట్టి భయంకరమైన మరణం పొందుతున్నారు. కొన్ని మరణాలు చూడలేం మనం, పందికి వచ్చే భయంకరమైన మృత్యువు, అలాగే కొన్ని జీవులకు వచ్చే మృత్యువును చూడలేం. హైదరాబాద్ పాత బస్తీలో ఆవుల మెడల కోసేసి తల్లకిందులుగా వెళ్లాడదీసి నెత్తురు కారదీసి వేడి వేడి నీళ్ళలో ఉడకబెట్టి చర్మం పీకి వాటిని తినేస్తున్నారు. అటువంటి దృశ్యాలు చూడలేం మనం, భయంకరమైనవి. పాపం ఏ జన్మలో ఏ పాపం చేసాయంటే ఇలాగే ఏవో జన్మలో చేసే పాపాలు, ఆ పాపాలన్నీ ఈ జన్మలో అనుభవిస్తున్నాయి. అప్పటిదాకా ఇంట్లో మేకను పెంచాడు ఒకడు. రామసింగవరం అని ఊళ్ళో మా ప్రియ శిష్యుడు ఒకడు ఉన్నాడు, హనుమంతుడు. ఆ హనుమంతుడికి తెలిసిన ఒక మిత్రుడు మేక కాదు గొర్రెపోతు పెంచాట. పాప గొర్రె వీడిని నమ్మి రోజు ప్రేమగా వచ్చి నాకేదిట. అలా పెంచినట్టు పెంచి ఒక్కరోజుని పటక్కన నరికేశాడు, దాన్ని బలిచ్చేశాడు. ఆ తర్వాత మా హనుమంతుడు వెళ్ళి, నీ దగ్గరకు వచ్చి నిన్ను నాకి కన్నబిడ్డలా నీ చుట్టూ తిరిగిందే, ఇంతకాలం దానికి ఇంత గడ్డి పెట్టి పెంచావే, దాన్ని ఒక్క దెబ్బకి నీ ఫుడ్ కోసం ఎలా నరికేసావని అడిగాడు. పాపం తట్టుకోలేక, పాపం హనుమంతుడు లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది భక్తులు ఉన్నారు కాబట్టి అలా అడిగాడు. అంటే అంతే అన్నాడు వాడు. కాబట్టి ఏంటనమాట, ఇంత ప్రేమగా పెంచినా ఒక్క దెబ్బకి ఏ శనివారం ఆదివారం లేక అమ్మవారి దగ్గరకో తీసుకెళ్ళి వేసి పారేస్తున్నారు. ఆ కాసేపు తల తెగిపోయినప్పుడు అది కొట్టుకుంటుంది గిలగిలనాడి. ఆ బాధ వర్ణనాతీతం. ఏ స్కూటర్ మీద పెడుతున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి ఒక చిన్న దెబ్బ తగిలితే నీకు ఎంత బాధ కలుగుతోంది, దోమ వచ్చి కుడితే బాబు అంటున్నావా లేదా, నీ భార్య కోపం వచ్చి నిన్ను రక్కేస్తే నీకు ఒళ్ళు మండిపోదా, బాధ కలగదా. ఒక్కొక్క చోట్ల పిచ్చెక్కిన పెళ్ళాలు కొరకడం నేను చూశాను. ఒక ఆవిడకి పిచ్చెక్కిపోయి ముగుడు మీద పడిపోయి ఒర్రే అని ఇలా గోళ్లతో వాడిని రక్కేసి కొరికేస్తే వాడు బాబోయ్ మా ఆవిడ నుంచి రక్షించండి అని కోర్టుకు వెళ్ళి జడ్జి గారి దగ్గర మొరపెట్టుకున్నాడు. అప్పుడు నువ్వు ఎంత గెదగెదలాడు, లేక ఏ పిచ్చాడో తెక్కెక్కి వాళ్ళ ఆవిడని కర్రతో కొట్టేసి ఏడిపిస్తే ఆవిడ ఎంత బాధపడుతోంది. దెబ్బ తగిలితేనే ఎంత బాధపడుతుంటే దాన్ని బర్రును కోసేసి బతికొండగా కాల్చేసి పొడిచి కొళ్ళబొడిచి తినేస్తూ ఉంటే అది ఎంత బాధపడుతుంది. ఇవన్నీ మనం చేస్తున్న మహాపాతకాల వల్ల వస్తున్న దరిద్రపు జన్మలు. ఈ జన్మలు రాకుండా ఉండాలంటే, ఉత్తమ జన్మ రావాలంటే, ఆయాసము లేకుండా సుఖంగా ప్రాణం విడిచిపెట్టాలంటే, అనాయాస మరణం రావాలంటే దానికోసం కార్తీక మాసంలో జ్వాలాతోరణము దూరము అన్నారు పెద్దలు. ఇలా ఎన్నెన్నో విశేషాలు చెప్పారు. అందులో కొన్ని మహాపాపాలు ఉన్నాయి, వాటిని దశ పాపములు అంటారు. ఆ పాపాలు ఎటువంటివో వినండి. ఏ పాప నిరత జీవా మహానరక హేతవః, కొన్ని మహాపాపములు అని పిలువబడతాయి. ఈ మహాపాపములు భయంకరమైన నరకం ఇస్తాయి, మామూలు నరకం కాదు, మహానరక హేతవః. నరకాల్లో సామాన్య నరకములు, భీకర నరకములు, మహానరకములు అని మళ్ళీ నరకాలు కూడా మూడు కేటగిరీలు చేశారు. చిన్న శిక్ష, జీవిత ఖైదు, మళ్ళీ కఠిన కారాగార శిక్ష. ఇలా లేవు శిక్షలు. మనం చేసిన తప్పులకి పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే ఏం చేస్తారు? చిన్న పాపం చేస్తే ఇప్పుడు ఢిల్లీలో మాస్క్ పెట్టుకోకుండా పెడితే 10 గంటల పాటు జైలు శిక్ష వేస్తారట. 10 గంటలు జైలు శిక్ష పర్వాలేదు, ఏదో మాస్క్ వేసుకోకుండా పెడితే అది రిస్క్ అని చెప్పి మొన్నే ఒక ఆయనకి ఎవరికో 10 గంటలు జైలు శిక్ష వేశారట. ఒక ఆయనకేమో స్టాండ్ని పొద్దున్నది సాయంకాలం దాకా, కోర్టు కాలం ముగిసేదాకా నిలబెట్టే ఓ శిక్ష వేశారు. ఓ చిన్న శిక్ష అన్నమాట ఇది, ఇది సామాన్య శిక్ష. అలా కాకుండా 7 ఏళ్ళు 14 ఏళ్ళు లేక యావజ్జవ శిక్ష వేస్తే ఇవి కొంచెం భయంకర శిక్షలే, పెద్ద శిక్షలే. మళ్ళీ వీటిలో కఠినమైన కారాగార శిక్ష అంటే ఏమిటనమాట, రోజు విడిచి బండలు కొట్టించడం, పెద్ద పెద్ద పనులు చేయించడం, వీటిలో చాలా క్లిష్టంగా ఉంటాయట ఆ శిక్షలు, అవి అనుభవించేవాడికి తెలుస్తుంది. అలాగే యమధర్మరాజు గారు కూడా కొన్ని మామూలు పాపాలు చేస్తే చిన్న చిన్న శిక్షలు వేస్తాడు. కొరడా దెబ్బలు కొట్టడం, నోట్లో కాచిన నూనె పోయడం, లేదా పిశాచాలు లాంటి ఆడవాళ్ళు ఉంటారట యమలోకంలో, వాళ్ళకి 4 దుడ్డుకర్రలు ఇచ్చి పట్ పట్టును కొట్టిస్తాడు. అలాగే మగవాళ్ళ చేత ఏమో ఆడవాళ్ళు కొట్టిస్తాడు. ఇలాంటి కొన్ని శిక్షలు, చిన్న చిన్న శిక్షలు ఉంటాయి. ఇవి కాకుండా దీనికంటే మధ్యమ శిక్షలు ఉంటాయి. ఈ చిన్న శిక్షల కంటే, సాధారణ శిక్షల కంటే మధ్యమ శిక్షలు కొంచెం భయంకరం. మధ్యమ శిక్షలు అంటే ఏమిటనమాట, ఇలాంటి స్తంభాలు ఎర్రగా కాల్చి దానికి వేడి కట్టేసి కొడతారు, అది మధ్యమ శిక్ష. ఇంతకీ ఏది ఇక్కడ ఉంది చూసారా పిల్లరు, అక్కడ ఇనప స్తంభాలు ఉంటాయి యమలోకంలో. ఆ ఇనప స్తంభాలు ఎర్రగా కాలుస్తారు, చింత నిప్పుల్లో ఎర్రగా కాలిపోతాయి అవి. కొలిమిలో ఇనుము కాలినట్టు కాలిపోతాయి అవి. దానికి ఒక పాపాత్మని కట్టి చేతికి సంకెళ్ళేసి వేడి మళ్ళీ అటు ఇటు కదలడానికి వీలు లేకుండా మళ్ళీ కొరడంతో కొడతారు. అసలే అది ఇనప స్తంభం, పైగా కాలిపోయిన స్తంభం. ఆ స్తంభానికి కట్టి కొరడాలతో కొడితే వీడు, బాబోయ్ ఎందుకు వచ్చిందిరా దేవుడా ఈ పాపాలు ఎందుకు చేశాను, పద్మాకర్ గారు 7 రోజులు లింగపురాణం చెబుతుంటే వెంగలి నెయ్యి లింగపురాణం వినకుండా ఇంట్లో కూర్చుని ఎంగిలి మెతుకులు తిన్నాను, వాట్సాప్ చూసుకున్నాను, పిచ్చి పిచ్చి పనులు చేశాను, 7 రోజుల్లో కనీసం ఒక్కరోజు కూడా వెళ్ళలేదు అని చెప్పి ఏడుస్తారు. అప్పుడు అప్పుడు ఏడ్చిన ఉపయోగం ఉంది, సప్తాహం మళ్ళీ రాదు. చచ్చిన తర్వాత సప్తాహం వినడానికి రాలేరు, మీరు గుర్తుపెట్టుకోండి, బతికున్నారు కాబట్టి వచ్చారు మీరు. అదే చచ్చిపోయిన తర్వాత సప్తాహానికి ఎక్కడ వస్తారు, ఒకవేళ సప్తాహానికి ఎవడన్నా చచ్చిపోయిన పాపాత్ముడు పిశాచి రూపంలో వచ్చాడంటే మీరు అడిగి పారిపోతారు. హఠాత్తుగా కూర్చున్నవాడు మాయమైపోయి నేను ఈరోజు పురాణం విని ముక్తి పొందానంటే వాడినాడు మళ్ళీ పురాణానికి రావాలంటే తడిసిపోరు మీరు. కాబట్టి చచ్చిన తర్వాత పురాణం వినడం కష్టం. ఈ భయంకర శిక్షలు, మధ్యరకాల శిక్షలు ఇలా ఉంటాయి. ఇంకా అత్యంత మహానరకాలను ఉంటాయి, అవి మహానరక హేతవహ అన్నాడే. ఈ మహానరకాన్ని కలిగించే పాపాల వల్ల వెళ్ళేటటువంటి నరకాలు ఎలా ఉంటాయో తెలిసిన, కుంభీపాక నరకం, అసిపత్ర వనం, క్రిమిభోజనం, లాలాభక్షణం, ఇలాంటి నరకములు కొన్ని కోట్లున్నాయి, లక్షలు కోట్లున్నాయి. అందులో గురువుగారి పురాణములు తరచుగా వినేవాళ్ళకైతే చాలా వరకు తెలుస్తాయి, కొత్తగా వినేవాడైతే మళ్ళీ వినొచ్చు అన్నమాట. చక్క పెద్ద ఇనప మూకుడు ఒకటి చతురస్రాకారంలో పెడతారు, అది చతురస్రాకారం అన్నమాట. అంటే ఏమిటి, పొడవు వెడల్పు సమానంగా ఉంటే దాన్ని చతురస్రం అంటారు, దానికి వైశాల్యం S² భుజము ఇంటూ భుజం. అటువంటివి కొన్ని వేల మైళ్ళు ఉండేటటువంటి, పొడవు వెడల్పులు సమానంగా ఉండే, నలుచదరంగా ఉండేటటువంటి ఇనప మూకుళ్ళు తయారు చేసి దాని కింద కట్టెలు పెట్టి మంట పెట్టి ఇనప మూకుడులో నిండా నూనె పోసి బాగా బాగా మరిగిస్తారు, కళపళ 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 మరిగిపోతూ ఉంటాయి. ఈ మూకుళ్ళో నూనె మామూలుగా కదా మరగడం, తెగ మరిగిపోతుంది ఎర్రగా. ఆ మూకుళ్ళో ఈ పాపాత్ముని పట్టుకొని పారేస్తారు. ఒకసారి ఆలోచించండి, ఏమైపోతాడు వాడు, వాడి శరీరం అందులో ఎర్రని మైసూరు బజ్జి వేగినట్టుగా, పుణుకులు వేగినట్టుగా, చల్ల పుణుకులు వేగినట్టుగా, మిరపకాయ బజ్జీ వేగినట్టుగా, పంది మాంసం ముక్కలు వేగిపోయినట్టుగా వేగిపోతాడు వీడు. ఆ తర్వాత పట్టుకొచ్చి చట్రంతో వీడిని ఇలా పైకెత్తుతారు. పైకెత్తగానే వీడు మళ్ళీ యథాతథంగా తయారైపోతాడు. యథాతథంగా అయిపోయాక అంటే పూర్వం ఎలా ఉన్నాడో అలా అయిపోయాక, ఎరా ఈ నూనెలో వేగినప్పుడు నీ ఒళ్ళు ఎలా ఉంది అంటే గజగజలాడిపోయానండి, వణుకు పుట్టిందండి, మరిగిపోయానండి, బాబ్బాబ్బాబ్బా నూనెను చూస్తే వణుకు వస్తుంది, నన్ను ఇక్కడి నుంచి ఎక్కడికైనా తీసుకెళ్ళండి అంటే కుదరదురా నాయన, భూలోకంలో ఉన్నప్పుడు మహాపాపాలు చేసావు, గురువుగారేమో నిన్ను తీసుకెళ్ళి అక్కడికక్కడే ఇంత అన్నం పెడితే మళ్ళీ బయటికి వెళ్ళి వాడి గురించి వ్యతిరేకంగా మాట్లాడతాడు, వాడిని తిడతావరా అని మళ్ళీ డబ్బుకి నదిలో వేస్తాడు. అలా ఒకరోజు కాదు, రెండు రోజు కాదు, వాడు ఎన్ని తిట్లు తిట్టాడో అన్ని వేల సంవత్సరాలు అందులో వణుక్కుంటాడు, అందులో మరిగిపోతాడు. అలాగా శిక్షలు వేస్తే ఇది కుంభీపాక నరకం అంటే. ఇంకా అసిపత్ర వనం అని ఒకటి ఉంటుంది. అసి అంటే కత్తి. అక్కడ కొన్ని చెట్లు ఉంటాయి నరకంలో, ఆ చెట్లకు ఆకులు ఉంటాయి, అవి ఆకులు కావు, కత్తులే ఆకులు. ఆకులకి బదులుగా కత్తులు ఉంటే దాన్ని ఏమంటారు, అసి పత్ర వనం. అసి అంటే కత్తి, పత్రం అంటే ఆకు, కత్తులే ఆకులుగా ఉన్న తోటటది. ఇక చూడండి దాని మీద వేసేవాడిని బర్ర బర్ర అని అటు ఇటు ఈడుస్తారు, వాడి శరీరం అంతా ముక్కలు ముక్కలైపోతుంది. క్యారెట్ దుంపలు చూసారో కొంతమంది ఇళ్లలో, అదేదో చిన్న మిషన్ మీద పెట్టి పైకి కిందకి ఇలా లాగుతూ ఉంటే అది చిన్న చిన్న పొరల కింద ఊడిపోతుంది అనమాట. దాన్ని ఏం చేస్తారనమాట, చిన్న చిన్న ముక్కల కింద కోయడానికి మిషన్ మీద వేసి ఇలా లాగుతూ ఉంటారు. చాలామంది చూశాను ఇళ్లలో వాడు దుంపల్ని పర్ర పర్రని లాగుతూ ఉంటారు అనమాట ఇంట్లో. అప్పుడు దాని మీద ఉన్న చర్మం ఊడిపోతుంది, అది చిన్న చిన్న ముక్కలైపోతుంది, దాన్ని తీసుకెళ్ళి చక్క కూర కింద వండుకుంటారు. ఇలా దుంపలు కోసినట్టుగా వీడి శరీరం అంతా రంపాలతో కోసేస్తారనమాట అక్కడ అసిపత్రవనం అనే నరకంలో. ఇవి కాకుండా ఇంక ఎన్ని మిషన్లు ఎన్ని గడవలు బాబోయ్. సూచీవనం అని ఒకటి ఉంటుంది. భయంకరమైన సూదులు ఉంటాయి, ఆ సూదులు ఎర్రగా కాల్చబడి ఉంటాయి, దాని మీద వీడి ఇలా గుచ్చి వెనక్కి లాగుతారు, చెవుల్లో పొడుస్తారు, ముక్కులో పొడుస్తారు. ఎవరన్నా చెప్పుడు మాటలు విన్నారనుకోండి, చెప్పుడు మాటలు వింటే చెవిలో పొడుస్తారు, చెప్పుడు మాటలు చెబితే నాలుక మీద పొడుస్తారు. ఎవరన్నా చెప్పుడు మాటలు చెబుతూ ఉంటే వద్దు అనకుండా, ఓహో వాడు అలాంటి వాట, వీడు ఇలాంటి వాట అంటే ముక్కుల్లోనూ నోట్లోనూ మలమూత్ర ద్వారాల్లోనూ కూడా పొడుస్తారు. తర్వాత మీ ఇష్టం. ఇలాంటి నరకములు ఇచ్చేటటువంటి మహాపాపములు చాలా భయంకరంగా ఉంటాయి. ఇవి మహానరకాలు అంటారు వీటిని. ఏమేం పాపాలు చేస్తే ఆ నరకానికి ఎడతాం. పరస్త్రీ ద్రవ్య సంకల్ప చేతస అనిష్ట చింతనం అకార్యాభినివేశ్చ చతుర్థ కర్మ మానసం. పరదారాభిలాష, బలాత్కారంగా ఇంట్లో నిద్రపోతున్న పరస్త్రీలను ఎత్తుకుపోతారు సరే కొంతమంది దుర్మార్గులు. ఆ దుర్మార్గులు మహాపాతకాలకి వెడతారు. ఇవి ఇప్పుడు నేను చెప్పే పాపాలు ఉన్నాయి సరే, మానసిక పాపాలు. మనస్సులో ఫలానా వాళ్ళ అమ్మాయిని ఎత్తుకుపోవాలి, ఫలానా వాడి భార్యని వాడిని చంపేసి ఎత్తుకుపోవాలి అని తలుచుకొని అది నిద్రట్లో ఉండగా వాళ్ళని ఎత్తుకుపోతే అటువంటి పాపం మానసికమైన మొదటి పాపం. రెండవది పరుల ధనం అపహరించడం. వాడి డబ్బు ఎలా కొట్టేద్దామని చూస్తారు కొంతమంది. ఆయన చెవులకి రింగులు ఉన్నాయి, బంగారమేనా, రహస్యంగా కొట్టేద్దామా, చేతికి ఉంగరం కొట్టేద్దామా, వాడి డబ్బులు కొట్టేద్దామా అని చూస్తారు కొంతమంది. ఇతరుల ధనం, ఇతరుల స్థలాలు, ఇతరుల కొంపలు, ఇతరుల యొక్క ఆహార పదార్థాలు రహస్యంగా ఎత్తుకుపోవాలని మనస్సులో అనుకోవడమే పాపం ఉంటున్నాడు. ఎత్తుకుపోవక్కర్లా, అసలు మనస్సులో ఊహ రావడమే తప్పు. నేను మీ చెప్పులు ఎత్తుకుపోవాలని అనుకున్నాను అనుకోండి, ఎత్తుకుపోయినా దొంగతనం చెప్పైనా నా మనసులో కోరిక వచ్చింది కాబట్టి అది పాపమేట. మానసిక పాపాల్లో పరధారాభిలాష, పరద్రవ్యాభిలాష అక్కడికి రెండు. ఇంకా మూడవది ఇతరులకి నాశనం కోరుకోవడం, మనస్సులో కోరుకోవడం. పైకి చెప్పక్కర్లా, లోపల మాత్రం పక్కవాడు గొప్ప కూలిపోవాలి, పక్కవాడు చచ్చిపోవాలి అని కోరుకోవడం కూడా పాపంట. చంపడం తప్పనుకుంటున్నాం మనం, చంపడం కాదు మనస్సులో వాడిని చంపాలనే ఊహ రావడమే తప్పు అన్నాడు, అది పెద్ద పాపం. కొంతమంది పైకి చాలా బుద్ధిగా ఉంటారు, అమ్మ బాబాయ్ వాడిని చూస్తే వాడు అంత మంచివాడు లేడనిపిస్తున్నారు కావునా, కానీ వాడు మనసులో ఏముందో మనకేం తెలుసు. ఇప్పుడు ఈ పిల్ల ఎదురుగుండా కూర్చుని శుభ్రంగా ఇంత బొట్టెట్టుకు కూర్చుంది. అది బొట్టెట్టుకున్నంత మాత్రమే దాని మనసులేముంది, నాకేం తెలుసు ఈ దుర్మార్గుడు ఎప్పుడో ఉపన్యాసం ముగిస్తాడో, ఎప్పుడు నాకు ఈ పొట్టి టిఫిన్ వస్తుందో అని అనుకోవచ్చు. అది పాపం. కాబట్టి ఎదురుగుండా కూర్చున్న మహానుభావులందరూ మహానుభావులు అనుకోవడానికి వీల్లేదు. కళ్ళకి ఎదురుగుండా ప్రతి వాళ్ళు కనపడతాడు. రుద్రాక్ష పిల్లి అంటారు ఇలాంటి వాళ్ళని. అనడ సమాసం తప్పది, రుద్రాక్ష సంస్కృతం పిల్లి తెలుగైనా రుద్రాక్ష పిల్లి అనే పదం వ్యవహారంలో వాడతారు. అంటే ఏంటనమాట, ఓ పిల్లి హఠాత్తుగా సన్యాసం పుచ్చుకుందిట. పిల్లి సన్యాసం పుచ్చుకుంది. పద్మాకర్ గారి పురాణాలు ఆ రోజులు విన్నాక ఆయనలాగా మారిపోవాలనుకుందిట అది. అందుకని వెంటనే ఓ పిల్లి గారు ఏం చేశారు, మిలి కహీసే కోయి మాల, చేతిలో ఒక జపమాల రుద్రాక్షమాల తీసుకుంది. రుద్రాక్షమాల చేతిలో పుచ్చుకుని ఓం నమశివాయ అంది. మంచి విభూతి బాగా పెట్టింది, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా పెట్టింది. ఏ కొంతమంది దొంగ భక్తులు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా విభూతి పెడతారు. ఆ విభూతి చూడగానే వీడు దొంగ శివభక్తుడేమో అనిపిస్తుంది అనమాట. ఒక్కొక్కడు ఎంతంత నామాలు పెడతాడు, ఓ అయ్యి బాబోయ్ ఏం పెడతాడండి నామాలు. ఆ నామాలు చూస్తే మనకి వీడంత భక్తుడు లేడనిపిస్తుంది. ఆ తర్వాత గురువు గారికి పంకనామాలు పెడతాడు, వాడు పెట్టుకున్న నామాలు నాకు పెడతాడు అనమాట వాడు. ఇలాగ వీడు ఏం చేశాడు, ఈ పిల్లిగారు ఏం చేశారనమాట, ప్రొఫెసర్ మాధ్యాలరావు పిల్లిరావు గారు ఏం చేశారనమాట, చేతిలో ఓ జపమాల పెట్టుకుంది, విభూతి పూసుకుంది, లేక రువుసే కంఠవేడాల మెడలో కూడా ఒక జపమాల వేసుకుంది. ఔరు బదన పరు రాఖు లగాకర్ బిల్లి చెలి ప్రయాగన అని ఒళ్ళంతా బూడిది పూసుకున్నాక ప్రయాగకి బయలుదేరింది. ఇప్పుడు తీర్థయాత్రకి వెడతా నేను, ప్రయాగలో గంగా యమున సరస్వతీ నదుల సంగమంలో స్నానం చేస్తాను అని ప్రయాగ నదికి స్నానానికి బయలుదేరింది. ప్రయాగ క్షేత్రానికి విభూతి పూసుకుని జపమాల చేత్తో పట్టుకుని మెడలో దండలు వేసుకుని ఓం నమశివాయ అనుకుంటూ, భక్తులారా నేను ప్రయాగ వెడుతున్నాను అంది. అనగానే ఎలుకలకి భయం వేసింది. పిల్లి పిల్లే కదా, ఎన్ని కబుర్లు చెప్పినా పిల్లి పాత లక్షణాలు అందరికీ తెలుసు కనుక, అమ్మో ప్రయాగ నువ్వు వెడితే వెళ్ళావు కానీ నీతో వస్తే బతికొండగా ప్రయాగ మాకు కనబడుతుందన్నారు వాళ్ళు. చచ్చా నేను రిటైర్ అయిపోయాను ఇప్పుడు, పూర్వం అంటే దిక్కుమాల డిపార్ట్మెంట్లో చాలా చేశాను, అప్పుడు వేరు, అప్పుడు నేను పిల్లిగా ఉన్నప్పుడు యవ్వనంలో ఉన్నప్పుడు ఎలకల్ని తిన్నాను, చిలకల్ని తిన్నాను, పావురాల్ని తిన్నాను, మాంసం తిని 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 నాకు విరక్తి కలిగింది. అందుకే నేను రిటైర్ అయిన తర్వాత సన్యాసం పుచ్చుకున్నాను. ఇక నేను మాంసం తినడం లేదు, భక్తు శాకాహారమే తింటున్నాను. కేవలం గాలి ఎవరు రెండు మూడు గారెలు అప్పుడప్పుడు తింటున్నాను. సాయంత్రం పూట అప్పుడప్పుడు ప్రణవపీఠంలో పెట్టే పిండి తింటున్నాను. ఇంతకు మించి వేరే తిండి తినడం లేదు. మీరు నన్ను నిశ్చింతగా నమ్మి రావచ్చు, నా నోట్లో దంతాలు కూడా కదిలిపోయాయి. అందరికీ ప్రయాగ తీసుకెళ్ళి మోక్షం ఇప్పించాలనుకుంటున్నాను, నాతో బయలుదేరండి అన్నది పిల్లి. పాపం పిల్లి మాట యొక్క మాయాజాలంలో ఈ ఎలకలు పడ్డాయి. పాపం వాటికి తీర్థయాత్ర చేయాలనుంది కానీ కుదరడంలా, ఎందుకంటే ఎలకలు బయలుదేరితే దారిలో ఏమైనా తినేస్తాయి. అదే పిల్లితో పెడితే పిల్లి రక్షిస్తుంది కదా, ఎందుకంటే తినే పిల్లే కూడా తీసుకెడతానంటుంది. అందుకని సరే ప్రొఫెసర్ మార్జాలరావు నీతో వస్తున్నాం అన్నాయట పిల్లిగారు. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మధ్య మధ్యలో కళ్ళు మూసుకుంటూ చెక్క భజన చేసుకుంటూ జపమాల తిప్పుతూ వీటిని తనతో పాటు రమ్మంది. ముందు పిల్లి, వెనకాతలు ఎలకలు, క్యూ పైగా. మీరందరూ గందరగోళం చేయకూడదు. జ్వాలాతోరణ దగ్గర ఒకళ్ళ మీద ఒకళ్ళు పడిపోయినట్టు కాకుండా ఒక ఆర్డర్లో సింగిల్ క్యూ మెయింటైన్ చేయండి అందిట. పాప ఇవన్నీ క్యూ మెయింటైన్ చేసాయి. కరోనా లేదు కనుక మాస్కులు కూడా లేదనుకోండి, మాస్కు లేకపోయినా వేరే రిస్క్ ఉందని వాడికి తెలియదు పాపం. ఇలా కొంతవరకు వెళ్ళాక ఓ బ్రిడ్జి, ఇలా మలుపు తిరిగిన బ్రిడ్జి వచ్చింది. ఇప్పుడు ఈ బ్రిడ్జి మీద వెళ్ళాలి అవన్నీ. ఇదేమో ఇక్కడ టర్నింగ్ దగ్గర కూర్చుని బ్రిడ్జి కదా, అందరూ ఒకేసారి వెళ్ళకూడదు, ఒకరి తర్వాత ఒకళ్ళు ఒకరి తర్వాత ఒకళ్ళు రండి అందిట. ఒక ఎలకలరగానే ఈ వెనకొన్న ఎలక్కేం తెలియదు, అందుకని ఈ ఎడంకాలతో ఒక్క నొక్కు నొక్కి పిసుక్కుని పిసిగిదాన్ని చంపి ఈ పక్కన పెట్టేదిట. ఒక్కొక్క ఎలక ఒక్కొక్క ఎలక నొక్కి పక్కన పెట్టింది, మొత్తం 1000 ఎలకలు తెచ్చాయి. ఆ తర్వాత రోజుకు ఒక్కొక్క ఎలక చొప్పున కొళ్ళ పెట్టుకున్న ఎలకలు అంటే వాటికి మరీ ఇష్టం అంటుండే, కుళ్ళిపోయిన మాంసం అంటే బాగా ఇష్టం. అలా కొళ్ళ పెట్టుకుని శుభ్రంగా తిందిట. పిల్లి ఏమిటి, వైరాగ్యం ఏమిటి, ప్రయాగం ఏమిటి దాని మొహం. ఈ విధంగా కొంతమంది చూడు చుట్టుకు బాగుంటారు, అన్ని రకాల వేషభూషలు బాగుంటాయి, కానీ మనస్సంతా కుళ్ళు కుతంత్రాలు కుట్రలతో నిండి ఉంటుంది. అందువల్ల మనస్సులో ఇతరులకు హానిని తలపెట్టే వ్యక్తులు కొందరుంటారు. ఇది మానసిక పాపాల్లో మూడోది. ఇక్కడికి ఎన్నయ్యే మానసిక పాపాలు, ఒకటి పరదారాభిలాష, రెండు పరద్రవ్యం ఇతరుల ద్రవ్యం మీద అభిలాష, మూడు ఇతరులకు హానికి తలపెట్టడం, అది కూడా మనస్సులో పైకి చెప్పకుండా ఉండడం. ఇంకా నాలుగవది చేయరాని పనులపై పట్టుదల. కొన్ని పనులు చేయకూడదు. కానీ దాని మీదే పట్టుదల అండి కొంతమందికి. ఒరే ఈ పని చెయ్యొద్దు అంటే ఎందుకు వద్దన్నావు, నేను అదే చేస్తానంటారట. ఒరే నాయన అనవసరంగా స్కూల్కి వెళ్ళినప్పుడు జోదం ఆడద్దురా అంటే, నువ్వు ఆడద్దన్నావు కదా నేను జోదమే ఆడతాను, పేకాటే ఆడతాను. నువ్వు చెట్టెక్కద్దన్నావు కదా అదే ఎక్కుతాను, నువ్వు గుడికి వెళ్ళమన్నావు కదా వెళ్ళను. ఇలా ఏది వద్దంటే ఏది చెడ్డంటే దాని మీద పట్టుదల పెంచుకుని అదే చెయ్యడం ముందు చూశారు. దానికి ఏమని పేరు? భయంకరమైన అభినివేశము, అకార్యాభినివేశనము, తెలుగులో చెయ్యరాని పనుల మీద పట్టుదల. ఈ నాలుగు ఏమని పిలువబడతాయి? మానసిక పాపాలు. ఇంకా వాచిక పాపాలు, నోటితో చేసే పాపాలు మూడు. నోటితో మూడు పాపాలు చేస్తాం మనం. అది అసంబద్ధ ప్రలాపం అంటే ఏం అవుతాడో తెలియదు. ఏమండి మీరు ఈ పూట అన్నం తిన్నారా అని అడిగితే అన్నం తిన్నాడో లేదో చెప్తే చాలు కదా. నేను ఒక ఆయన్ని ఏదో దొరక్క దొరక్క దొరికాడని లేక ప్రేమ కొద్దీ అన్నం తిన్నారా అని అడిగితే, నేనండి ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి బయలుదేరానండి, దారిలో స్కూటర్ ఆపానండి, స్కూటర్ ఆపిన తర్వాత పక్కన వాడు ఎవడో వచ్చాడండి. అసలు మ్యాటర్ ఉండదు. నేను అడిగింది ఏమిటి, అన్నం తిన్నారా, అన్నం తిన్నానా లేదా, ఒక్క ముక్కలో చెప్పచ్చు కదా. ఇంటి దగ్గర బయలుదేరా, అచ్చేసా, ఇచ్చేసా, చివరికి ఎప్పుడో చెప్తాడన్నమాట మధ్యలో, మా ఆవిడ అన్నం తినద్దండి అందుకని తినలేదండి. దీనికి ఒక గంట సేపు నా బుర్ర తింటాడే, ఇది ఒక పెద్ద తంట. దీనికి అసంబద్ధ ప్రలాపము అని పేరు. నువ్వు ఏమి చెప్పినా సూటిగా స్పష్టముగా అర్థమయ్యేలా చెప్పాలి. అర్థమయ్యేలా సూటిగా స్పష్టంగా చెప్పకపోతే వాడు ఏం చెప్పినా అది దండగా, అది వేస్ట్. అది కొంతమంది ఉపన్యాసం చెప్తారు, అలా అంటాడు, అటు వెళ్ళిపోతాడు, ఇటు వెళ్ళిపోతాడు, వాడు ఏం చెబుతాడో తెలియదు, స్పీడ్గా చెబుతాడు, ఏ శ్లోకము స్పష్టంగా చెప్పడు, అది అంచేత ఇంచేత అంటాడు, ఈలోపు వీడికేమో కంచికిపోతాడు. దానివల్ల ఉపయోగం ఏముంది? మనము చెప్పినది సూటిగా అర్థమవ్వాలి, స్పష్టంగా అర్థమవ్వాలి, క్లుప్తంగా ఉండాలి, అప్పుడు సంబద్ధ ప్రలాపం. అనవసరంగా ఏం వాగుతున్నామో తెలియక అడిగిన దానికి తప్ప తక్కిన వాటికి సమాధానం చెబితే అది అసంబద్ధ ప్రలాపం. మీరు చూడండి కొంతమంది ధర్మ సందేహాలు తీర్చేటప్పుడు అలాగే చెబుతాడు, దీపారాధన చెయ్యొచ్చా చేయకూడదా అని అడిగితే చెయ్యొచ్చు లేదా చేయకూడదని చెప్పేదానికి ఇప్పుడు అని మొదలుపెట్టి వాడు ఏం చెప్పాడో చివరికి విన్నవాడికి అర్థం కాదు. నాకు చాలా చోట్ల ధర్మ సందేహాలు తీర్చేవాళ్ళు ఏం చెప్పారో నాకు ఇప్పటికీ అర్థం కాదు. దీపం వెలిగించారట, అది కొండెక్కిందిట. ఏమండి అలా దీపం వెలిగించగానే దీపం ఆరిపోయిందండి, మళ్ళీ దాన్ని అగ్గిపెట్టితో వెలిగించచ్చా అని జయకుమార్ గారు అడిగారు అనుకుందాం కాసేపు నన్ను. అప్పుడు అయ్యా ఇప్పుడే దీపం వెలిగించారు, వెలిగించిన వెంటనే ఆరిపోయింది కనుక ఆ దీపాన్ని మళ్ళీ వెలిగించవచ్చు అని శాస్త్రం. ఆ ఒక్క చెప్తే ఆయనకి అర్థమవుతుంది కదా, వెంటనే ఆరిపోయింది కనుక మళ్ళీ వెలిగించవచ్చు, అంతేగాని ఇప్పుడు అని మొదలుపెట్టి వాడు ఏం చెబుతాడో చెప్పక ఆఖరికి చివరికి ఆయనకి అడిగిన ఆయనకి బుర్ర పాడైపోయి ఎందుకు వచ్చింది రా బాబు దీనికంటే ఇంకోటి ఏదైనా చేస్తే బాగుండు అనిపిస్తుంది. ఎప్పుడైనా దీపం వెలిగించిన వెంటనే ఒక 5-4 నిమిషాల్లో కొండెక్కేస్తే మళ్ళీ వెలిగించవచ్చు. అలా కాకుండా పొద్దున్న వెలిగించిన దీపం మధ్యలో ఆరిపోయాక సాయంత్రం చూసాం అనుకోండి మనం, అప్పుడు మాత్రం ఆ పాత ఒత్తులు తీసి అవతల పారేసి మళ్ళీ ఆ ప్రమిత శుభ్రం చేసి అందులో నూనె నెయ్యో పోసి మళ్ళీ ఒత్తులు వేసి అప్పుడు వెలిగించాలి. ఇది నియమం. ఈ ముక్క మీకు అర్థమైంది ఇప్పుడు? మీకు దీపం వెలిగించిన వెంటనే కొండెక్కితే మళ్ళీ వెలిగించవచ్చు, అలా కాకుండా ఉదయం వెలిగించిన దీపం మధ్యలో ఆరిపోతే మనం ఏ సాయంత్రమో చూసుకుంటే మాత్రం అది పనికిరాదు వెలిగించడానికి, కొత్తగా మళ్ళీ దీపారాధన చెయ్యాలి. ఇంతకంటే స్పష్టంగా ఎవడు చెప్పగలడు మీకు? ఇది సంబద్ధ ప్రలాపం ఇలా చెబితే. కానీ అలా కాకుండా డొంక తిరుగుడుగా చెబితే అది అసంబద్ధ ప్రలాపం. చెయ్యవచ్చు, చేయకుండా ఉండవచ్చు, చేసి చేయకుండా ఉండవచ్చుట. నన్ను ఒకసారి అవధానంలో ఒక అప్రస్త ప్రసంగంలో ప్రశ్న వేశారు. ఒక ఆవిడ గర్భవతి అయ్యిందిట, వెంటనే డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు. ఆ రోజుల్లో ఈ స్కానింగ్ తీయటం తప్పు కాదు మొదట్లో, ఇప్పుడంటే నిషేధించారు కానీ. అందుకని ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళితే డాక్టర్ గారు నీకు ఆడపిల్ల అని చెప్పారట. దాంతో ఇవిడికి అనుమానం వచ్చి మళ్ళీ ఇంకో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేది. ఈసారి డాక్టర్ గారు మగపిల్లాడు అన్నట్ట. ఇప్పుడు ఏం చెయ్యాలండి అని అప్రస్తంలో అడిగాడు. మూడో డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళకండి, ఇంత ఒకడు ఆడ ఒక మగ అన్నాడు, ఇప్పుడు వీడు ఆడ మగ కాదంటాడు ఎందుకు వచ్చింది అన్నా నేను వెళ్ళమండి. కాబట్టి ఆ స్కానింగ్లో వాడికే తెలియట్లేదు ఏది ఆడో ఏది మాదో, అది ఇది కాదో అవునో కాదో. అలాంటి స్కానింగ్ వల్ల ఉపయోగం ఉంది. కాబట్టి ఏం చెప్పినా అవతల వాడికి అర్థమయ్యేలా చెప్పడం ధర్మం. అర్థం కాకుండా అనవసర ప్రసంగం చేస్తే అసంబద్ధ ప్రలాపం. అది మాటలతో మనం చేసే పాపాలలో మొదటి పాపం. దాన్ని వాచిక దోషాల్లో మొదటిది అంటారు. ఇంకా రెండవది అసత్యము అప్రియము పలుకుట. ఎప్పుడు అసత్యాలే కొంతమంది, ఆ అసత్యం కూడా కటుగా పలుకుతారు. నాయన గుళ్ళోకి వచ్చేటప్పుడు టిఫిన్ తిన్నావా అని అడిగితే లేదండి అని అబద్ధం ఆడేసేది ఒక ఆవిడ. అంతపూర్వం వాళ్ళతో వా ఇడ్లీ తింది ఆవిడ, డజన్ ఇడ్లీ, బొంబాయి చట్నీయో చింతామణి చట్నీ అంటారు కదా, అదేదో శనగపిండితో చేసే చట్నీ, మంచి శనగపిండి చట్నీ చేయించుకుని దాంట్లో పోపు పెట్టించుకుని శభాష్ అనిపించుకునేలాగా సుభాష్ గారు చేసిన చట్నీ తిని ఇన్నిడ్లీ తిని నా దగ్గరకు వచ్చాక తినలేదండి అనగారు. పాప వాళ్ళు ఆయన మంచి ఆయన, ఆయన కొంచెం అమాయకుడు. నేను చెప్పాలంటే కొంతమందికి అబద్ధం ఆడటం రాదు, కల్లాకి అబద్ధం తెలియదు మా పారసారథి గారిలాగా. ఆయన ఉన్నదొన్నట్టే తప్ప మళ్ళీ బయటికి వెళ్ళాక రెండో అసత్యం ఉండదు ఆయన దగ్గర. అలాంటి వాళ్ళు ఏం చేస్తారనమాట, లేదండి మా ఆవిడ తినేసిందండి అని చెప్పేస్తారు. ఉన్నది తింటే లేదంటే లేదని చెప్పేస్తారు. అలా ఆయన చెప్పాక ఆవిడ తెల్లబోయింది అప్పుడు. అంటే ఇప్పుడు మళ్ళీ ఇది వీళ్ళిద్దరికి సంబంధించింది కాదు సుమా, నేను ఆయన మంచి వాటర్ పొగటానికి ఇవ్వటం మళ్ళీ ఆవిడ అలా అబద్ధం ఆడిందేమో అనుకోకండి. మళ్ళీ ఒక ఉదాహరణకు ఒక ఆయన్ని మంచి ఆయన అంటే వాళ్ళ ఆవిడకి ఏదో ఇబ్బంది వస్తుంది. అందుకని ఒక్కోసారి పేర్లు చెప్పంగానే వాళ్ళు కాబట్టి తంటారాదు కాబట్టి చెబుతున్నారు. కానీ ఎప్పుడైనా మనం టిఫిన్ తింటే తిన్నాం తప్పే ఉంది. నేను ఇవాళ పూర్వంలో ఉపవాసం ఉండలేకపోతున్నాను, తిన్నాం తప్పే ఉంది. మన శరీర ధర్మం అది. ఒక ఆయనకి షుగర్ ఉంది, ఆయన ఎక్కువసేపు ఉండలేడు. మా సత్యనారాయణ గారి శరీరంలో పూర్వజన్మ యోగం వల్ల ఓ షుగర్ ఫ్యాక్టరీ పెట్టుకున్నారు. శుభ్రంగా వేళ కింద తింటే ఏ దోషము లేదు, తిని తినలేదంటే దోషం. అసత్యం ఆడరాదు. తర్వాత కొంతమంది అసత్యంతో పాటు అప్రియంగా పలుకుతారు. అసత్యము అప్రియము ఒకటే మాట, ఈ రెండు కలిపి ఒక దోషం కింద లెక్కట. అసత్యం ఆడటం, అప్రియంగా పలకటం కలిపి వాచిక దోషాల్లో రెండవ దోషం అన్నారు. అప్రియంగా పలకటం అంటే ఎప్పుడూ కఠినంగా పలకడమే. గురువుగారంటే నమస్కారం, నమస్కారమా, ఎందుకున్నా నీకు నమస్కారం అని తిడతాడు. ఈ గురువుగారి దగ్గర ఇంకేం వస్తారు వాడు, దండం పెడితే తిట్టాడు, దండం పెట్టకపోతే దిక్కుమాలాడ, దండం పెట్టలేదేవరా అంటాడు. అంటే ఎప్పుడూ అప్రియమే, ఒక్కనాడు కూడా సంతోషం కలిగించే మాట మాట్లాడడు. గురువుగారు నేను వెళ్లే పనిలో జయం కలిగించేటట్టు దీవించండి అంటే నీ మోహం తగలయ్యా అంటే అది అప్రియమా ప్రియమా ఆలోచించండి. ఇతరులకు మనస్సుకి గాయం కలగకుండా వీలున్నంత వరకు మాట్లాడదాం. తప్పు చేసినప్పుడు తిట్టడం వేరు, అనవసరంగా మాత్రం సాధ్యమైనంత వరకు తిట్టకూడదు. నీకు శుభం కలుగుగాక, జయం కలుగ్గా కానాలి. ఎవరన్నా నా దగ్గరకు వచ్చి నేను పరీక్షకు వెళుతున్నానండి, పరీక్షలో విజయం పొందాలండి, దీవించండి అంటే శుభం కలగాలి అని దీవించాలి. కానీ నువ్వు చదివితే పేసవుతారా, నీ మొహానికి నువ్వు ఎక్కడ చదివేవరా అంటే పాప వాడు ఏమైపోతాడు. కాబట్టి కఠినముగా పలకరాలు. ఇక్కడికి వాచిక పాపాల్లో, నోటితో చేసే పాపాల్లో ఒకటేం చెప్పాము, అసంబద్ధ ప్రలాపం, రెండు అసత్యము అప్రియముగా పలుకుట. ఇంకా మూడవది పరోక్షే పైశూన్యం. పైశూన్యం అంటే కొండములు చెప్పుట. ఎదురుగుండా ఉన్నప్పుడు కొండేలు అలాగే చెప్పలేం, కానీ బయటికి వెళ్ళాక కొండేలు చాలామంది చెబుతారు, ఆహాహా భరత్ కుమార్ అంత మంచివాడు లేడండి అని ఎదురుగుండా పొగడు, బయటికి వెళ్ళాక వాడు ఆవిడ దొంగపీనుగండి అంటారు. ఇలాగే అనేవాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. దీనికి అనమాట కొండములు చెప్పుట అంటారు. అసలు పాప ఆయన ఏం చేశాడో తెలియదు కదా, ఈ భరత్ కుమార్ గారు అని ఆయన మీకు ఎవరికీ తెలియదు, నాకే తెలియదు, వాళ్ళ ఆవిడకు కూడా ఆయన ఎటువంటి వాడో ఇప్పటికి తెలియదు, ఆయనకి ఆయనే తెలియదు. అటువంటిది ఆయన గురించి బయటికి వెళ్ళి ఆయనట రెండో పెళ్లి చేసుకున్నట్ట, ఆయనకి 30 మంది పెళ్ళాలట అంటే ఆయన బతుకు ఒక్క భార్యతోటి నానా యాత్ర పడుతుంటే మళ్ళీ 30 పెళ్ళాలి ఏం వెళ్తాడు, ఆయనకు వచ్చిన పెన్షన్ దానికే సరిపోదు. ఎంత అన్యాయం అది బయటికి వెళ్ళాక ఇలా మాట్లాడడం. ఇలా వాగేవాళ్ళు చాలామంది ఉంటారు. వాడి మీద లేనిపోని పుకార్లు పుట్టించడంలో ఈ భారతదేశంలో కొంతమంది ఉంటారు. ఇక వాళ్ళకి అదే పని అనమాట, వీళ్ళ నోట్లో పురుగులు పెట్టి తెచ్చిపోతాడు చివరి రోజుల్లో. దీనికి పైశూన్యము అని పేరు. నేనే పాపము చేయలేదండి, కానీ నాకు ఇలా కొండములు చెప్పడం అలవాటు అంటే ఇంకెంతకంటే పాపం లేదు పొమ్మన్నారు. పిసునత యద్యస్తి కిం పాతకై, వీడి మీద వాడికి వాడి మీద వీడికి ఇలా నేరాలు చెప్పడం అనే దానికంటే గొప్ప పాపం మరొకటి లేదు. ఏ పాపము చేయకపోయినా ఈ ఒక్క పాపం చేస్తే సకల పాపములు చేసిన మహాపాతకాలు చుట్టుకుంటాయి. ఇప్పుడు మనం ఆ భరత కుమారి మీద అభాండం వేస్తే ఆయన యావత్ జీవితం చేసిన మహాపాపాలన్నీ నీకు వస్తాయి, ఆయనతో పాటు ఆయన భార్య పాపాలు వస్తాయి, ఆయన కుటుంబ సభ్యుల పాపాలు వస్తాయి, ఆయన స్నేహితుల పాపాలు కూడా నీకే వస్తాయి. ఇంట్లో కూర్చుని ఇన్ని పాపాలు తెచ్చుకుంటున్నాం మనం అనవసరంగా, దీన్ని బట్టి ఆలోచించండి. కాబట్టి మీకు అలాంటి పాపాలు అందరి పాపాలు పట్టుకోవాలని కోరుకుంటే వాడు అలాంటి వాట, వీడు ఇలాంటి వాట, ఆవిడ అలా చేసిందిట, ఈవిడ ఇలా చేసిందిట అనండి. ఇక మీ బతుకంతే. ఇంక మిమ్మల్ని ఈ ప్రపంచమంతా తల్లకిందులైనా బాగు చేయలేదు. అన్ని మహాపాతకాలన్నీ కేవలం పిసునత్వం వల్ల, నేరములు కొండములు చెప్పడం వల్ల మిమ్మల్ని చుట్టుకుంటాయి. ఇక్కడికి ఇందాక ఏం చెప్పాను, మానసిక పాపాలు నాలుగు, ఇప్పుడు మాటలతో నోటితో వాక్కుతో చేసే పాపాలు మూడు. నాలుగు మూడు ఎన్నయ్యి అక్కడికి? ఏడు. ఇంక మూడు ఉన్నాయి. ఈ మూడు శరీరంతో చేస్తాం, మనస్సుతో చేసాం, మాటలతో వాచికంగా చేసాం, ఇప్పుడు దేంతో చేస్తున్నాం అన్నమాట, మూడు పాపాలు మన శరీరంతో చేస్తున్నాం. ఈ శరీర పాపాలనే కాయిక పాపములు అంటారు. కాయము అంటే శరీరం, మన శరీరమును సంస్కృతంలో కాయము అంటారు. కాయముతో చేసే పాపాలు గనక కాయిక పాపాలు. ఇవేమిటి? తినకూడనివి తినుట, అవి తినకూడదు అయినా తింటాడు వాడు. తాగకూడనిది తాగుట, కొన్ని దరిద్రాలు తాగకూడదు అయినా తాగేస్తాడు. రక్తం తగ్గేవాడు కూడా ఉన్నారు కదండి బాబు, రామరామ, దాని మెడ కోసేసి ఆ నెత్తురు తగ్గే దుర్మార్గులు చూసాం మనం. ఈ తినకూడనివి తాగకూడనివి తాగడం తినడం ఉందే, అదొక పాపం శరీరంతో చేసేది. మూడవది హింస. హింస ఎప్పుడు మన రక్షణ కోసం చెయ్యాలి. దోమలు కుడుతున్నాయి అప్పుడు అలవాటు పెట్టుకోండి, దానివల్ల మీకు పెద్ద పాపం రాదు. ఓ పాము మిమ్మల్ని కాటేయడానికి వచ్చింది, దాన్ని చంపితే అది హింస కాదు. మిమ్మల్ని మింగేయడం కోసం పులోసింహం వచ్చింది అప్పుడు దాన్ని చంపారు, అది పాపం కాదు. ఆత్మరక్షణకి ఒక మనిషిని చంపితే కూడా శిక్షలు వేయరు కోర్టులో, ఎందుకంటే వాడు తన ప్రాణరక్షణ కోసం చంపాడు కనుక. ఆ హింస శాస్త్ర సమ్మతమే. తేళ్లు మీ వేదకు వచ్చి కొట్టడానికి వచ్చేస్తుంటే మా గురువుగారు హింస చెయ్యొద్దన్నారు, తేళ్ళు తేళ్ళు రండి నా ఒళ్ళు అంటే నీ ఒళ్ళు పట్టుకుని పుళ్ళు పడేలా తేళ్లు కొడితే చస్తావు. అప్పుడు తేళ్లను చెప్పుతో కొట్టి చంపితే నీకే పాపం రాదు. కాబట్టి ఆత్మరక్షణకి శరీర రక్షణకి హింస చేస్తే అది హింస కాదు, అనవసరంగా చేస్తే హింస. ఎందుకు ఉట్టి నేను నేల మీద పెడుతున్న ఏ బొద్దెం కూడా చంపేశావు, చీమని పట్టుకు పీకి చంపేశావు, పక్కవాడిని పటాపటా కొట్టావు, ఇవన్నీ కూడా హింస, ఇది మహాపాపం. ఇంక మూడవది చెయ్యరాని అనవసర పనులు చేయటం. కొన్ని పనులు చేయకూడదు, అనవసరమైన పనులు. ఇప్పుడు అక్కడ కారు ఉంది, ఆ కారుతో నీకేం సంబంధం, వెళ్ళి దాని మీద కూర్చుని గీకి అద్దం తిప్పి పాడు చేస్తే ఇది అనవసర పని. హాయిగా కూర్చుని పురాణం వెనక పక్కవాడిని ఇలా గోకి గిల్లి వాడి జడ పీకి, కొంతమంది ముందున్న వాడు జడ పీకుతూ ఉంటారండి రహస్యంగా, ఆ జడలో ఏదో పెడుతూ ఉంటారు. ఇవన్నీ పిచ్చి పనులు, చేయరాని పనులు, అనవసరమైన ఈ పనులు చేయకూడదు. ఎందుకో తెలియదు కానీ కొంతమంది వచ్చి కాలక్షేపాన్ని గుడి చుట్టూ తిరిగి ఇంత ముక్కు చీది అమ్మవారికి రాసిపోతారు. ఎప్పటికి కూడా ఆ ఆంజనేయ స్వామి చిన్న విగ్రహం చూశారు నవగ్రహాల దగ్గర, ఆ గోడకి ఎన్నిసార్లు రంగు వేసినా మళ్ళీ 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 మచ్చలు వచ్చేస్తున్నాయి. ఏమిరా ఎన్నిసార్లు రంగులు వేస్తున్నావు, డబ్బులు పుచ్చుకున్నావు అంటే ఏం చేయనంటే, అంత పూర్వం వాళ్ళంతా ఈ గంధ సింధూరం పూసి 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 వెళ్ళిపోయారట. ఎందుకంటే వచ్చిన వాళ్ళల్లో దానికి ఏదో ఒకటి రాయడం, వాడు ఆ గంధ సింధూరం ఆంజనేయ స్వామికి పూసాక బొట్టెట్టుకున్నాక చేతికున్న దాన్ని కడుక్కోడు, దాన్ని పక్కన గోడకు పూసేస్తాడు, నేముంటే నాకు పూసేస్తాడు. అక్కడ పక్కనే బాత్రూమ్ ఉంటుంది, అందులో కాళ్ళు కడుక్కోరు, సరిగ్గా వచ్చే దేవుడి దగ్గరే కాళ్ళు కడుగుతారు. అది బాత్రూమ్ దేనికి అక్కడ పక్కన కాళ్ళు కడుక్కోవడానికి, గుళ్ళోకి వచ్చిన వాళ్ళకి కాళ్ళు కడుక్కోవడానికి ఓ పక్కన లెట్రిన్ ఏమో పెట్టారు, ఓ పక్కన బాత్రూమ్ పెట్టారు, కాళ్ళు అక్కడ అందులో కడుక్కోవాలి. కానీ వాడు వచ్చి సరిగ్గా ఆ రాముడి దగ్గరే కడుగుతాడు, లేదా గురువుగారు ఉంటే గురువుగారు కాళ్ళ దగ్గరకు వచ్చేలా కడుగుతాడు. ఆ తర్వాత కాళ్ళు చేతులు కడుక్కున్నాక చేతిలో తడి ఉంటుంది కదా, ఆ తడి నా మీద పోసిపోయాడు ఆయన ఇలా చెయ్యి విదిలించి. ఏం చెబుతాం, ఇవన్నీ చెయ్యరాని పనులు. ఈ పనులు మహాపాపాలు. ఇవి మూడు పాపాలు అన్నమాట, కాయిక పాపాలు మూడు, మానసిక పాపాలు నాలుగు, వాచిక పాపాలు మూడు, వెరసెన్ని పది పాపములు. ఈ పది పాపముల వల్ల మానవులు సర్వనాశనం అయిపోతున్నారు. ఈ పది పాపములను తొలగించే ఒక దివ్యకాలం ఉన్నది, అదే దశహర. దశహర అంటే పది పాపములను హరిస్తుంది. క్రమంగా మన నోట్లో పెట్టి దశహర దసరా అయిపోయింది. దసరా అంటే ఇది అన్నమాట అర్థం. అసలు అర్థం ఏమిటి, దశహర పది పాపములను తొలగించినది. దశహర దశహర దసరా 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 అయిపోయింది. లక్ష్మీ లక్ష్మీ అంటే లచ్చి 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 అయిపోయిన అవలా, అలాగా కొన్ని పదాలు మన నోట్లో పెట్టి అలా మారిపోతాయన్నమాట. అలాగే ధర్మ ధర్మ దమ్మ అయిపోయింది వ్యవహారంలో వికృతంలో, ఇలా చాలా శబ్దాలు మారిపోయాయి. అలాగే దశహర దసరా అయ్యింది. కానీ నిత్యం దసరా ఎక్కడ చేయగలం మనం? పది పాపాలు రోజు పోగొట్టుకోవడం ఎలా అవుతుంది, అవదుగా. ఈ నిత్యం మనం పది రకాల పాపాలు చేస్తున్నామే, ఈ పాపములు తొలగకపోతే సర్వనాశనమై క్రోర కఠోర ఘోర నరకాలకు పోతాం కదా. ఈ నరకములు రాకుండా ఈ పది పాపములు తొలగడానికి ఏం చెయ్యాలి అంటే, ఒక్క గంట అయినా ఇలాంటి పురాణములు శ్రద్ధతో వింటే ఈ మహాపాపాలన్నీ పటాపంచలైపోతాయి. అప్పుడప్పుడైనా ఈ పాపాలు పోవడానికి ఈ పురాణ శ్రవణం చెయ్యాలి. ఇంకా సులభోపాయం ఏమిటి, రోజు గురువుగారు వచ్చి పురాణాలు చెప్పలేరు, యూట్యూబ్లో వినడానికి టైం సరిపోదు, ఎందుకంటే మనకి సీరియల్స్కే సరిపోదు, ఫోన్లు మాట్లాడటానికే సరిపోదు. ఇంకో కొంతమందికి అయితే వెర్రిపించనమాట, బయటలో ఇంట్లోంచి వెళ్ళిన తర్వాత ఏం చేస్తున్నావు అంటాడు, ఏం చేస్తుందో పెళ్ళని చెప్పండి, ఈ కాసేపట్లో వెళ్ళి 2 నిమిషాలు అవ్వలేదు, 2 నిమిషాలకు ఒకసారి దిక్మాల పెళ్ళం మీద అనుమానంతో 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తూనే ఉంటాడు. ఈ 5 నిమిషాలు ఫోన్ చేసే బదులు 5 నిమిషాలు చెవిలో గురువుగారు చెప్పిన పురాణాన్ని క్యాసెట్ రూపంలో వింటే ఎంత పుణ్యం వస్తుంది, దాని బదులుగా ఏం చేస్తున్నావు, ఏం చేయట్లా, ఏం చేస్తున్నావు, ఏం చేస్తావు, ఇదే ఇంకేముండదు. ఇలా సమయం సరిపోవడం లేదు, పురాణములు వినడానికి సమయం సరిపోవడం లేదు, పిచ్చివాగుడికే సమయం సరిపోవడం లేదు, అవునా? అందుకని ఏం చెప్పారు, ప్రాయశ్చిత్తానికి సులభంగా ప్రాయశ్చిత్తం జరిపించి ఈ పాపాత్ముల్ని పుణ్యాత్ములను చేసి నరకం నుంచి విముక్తి పొందించేందుకు వేదవ్యాసుడు ఒక ఆయన భూలోకానికి పంపేట. ఎవరిని పంపాడో తెలుసుగా, ప్రాయశ్చిత్తై గురుహు శాస్త నబుధై ఇష్యతే యమః. నీవు ఎన్ని పాపాలు చేసినా భక్తితో గురువు పాదాలు పట్టుకుంటే గురువుగారు నీ పాపాలన్నీ తక్షణం పోయేలా చేస్తాడు. పాప ప్రాయశ్చిత్తం చేయడానికి కలియుగంలో మీ గురువుని మించిన వాడు లేడు. ఆ గురువుని నమ్మంతే, ఆయన చెప్పినట్టు చెయ్యి, సమస్త పాపాలు పోతాయి. అందుకే గురుహు శాస్త, గురువే నీ పాపములకు ప్రాయశ్చిత్తం విధించే శాసనకర్త. గురుపాదాలు పట్టుకున్నవాడు ఎంత పాపం చేసినా గురు కటాక్షం ఉంటే, గురువు యొక్క ఆశీస్సులు పొందితే, గురువు నీకు శ్రేయస్సు కలుగుగా కాని దీవిస్తే, నా బుధై ఇష్యతే యమః, ఎప్పుడూ యముడి దగ్గరికి వెళ్ళరట వాళ్ళు. ఈ పాపాత్ములు, ఎంత పాపాత్ములు, వాళ్ళు ఏమవుతారు, యముడి దగ్గరికి వెళ్ళరు అని మహాపండితులు దేవతలు చెప్పారు. కాబట్టి కలియుగంలో సులభముగా పాపములకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి మార్గం ఏమిటి అంటే గురుపాదములు పట్టుకొనుటే. అందుకే గురోహ అన్యం న విద్యతే. ఈ ప్రపంచంలో గురువును మించిన దైవం లేడు. లోపలున్న దేవతలు అనుగ్రహించకపోవచ్చు ఒక్కోసారి, కానీ గురువు ప్రత్యక్ష దేవత, ఆయన అనుగ్రహిస్తాడు. అసలు గురువు శరీరమే లింగం ఉంటుంది లింగపురాణం. కావాలంటే చూడండి, ఇటువంటి వాటిని ఆ శ్లోకము తాత్పర్యంతో పాటుగా వాట్సాప్లో అందరికీ పెట్టండి, వాటిని పెట్టాలి మీరు. గురువు శరీరం సాక్షాత్తు శివలింగం. శివుడు గుళ్ళో లింగరూపంలో ఉన్నట్టే నడుస్తున్న లింగరూపంలో గురువు రూపంలో తిరుగుతాడు. అందుకని గురుపాదాలని పట్టుకోండి. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాత్ భవముక్త. గురు చరణాంబుజ నిర్భర భక్త సంసారాత్ అచిరాద్ భవముక్త. గురువు పాద పద్మముల మీద గాఢమైన భక్తి, దృఢమైన భక్తి కలిగిన వాడు అచిరాత్, చాలా తొందరగా సంసార బంధముల నుంచి విముక్తి పొందుతాడు. అయితే ఈ జనాల్లో మళ్ళీ కొంత నమ్మి కొంత నమ్మకుండా ఉండడం వల్లే పూర్తిగా ప్రాయశ్చిత్తం ఉండాలి. గాయత్రి మంత్రం ఉపదేశించండి అంటాడు ఒకడు వచ్చి, నాకు తెలియదే ఎవరికి ఏ మంత్రం ఇవ్వాలో. గాయత్రి మంత్రం 2 రకాలుగా ఉంటుంది, ఓం భూర్భువస్సువః, అది మంత్రరూపం. ఈ మంత్రం నువ్వు ఎప్పుడు పడితే అప్పుడు జపిస్తే దెబ్బతింటావు. అందుకని ఈ మంత్రమును వ్యాసుడు దేవీ భాగవతంలో శ్లోకంగా మార్చాడు, అదే మంత్రం కాకపోతే శ్లోకంగా మార్చాడు. యో దేవ సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరా ప్రేరయేత్తస్య యద్భర్గస్తద్వరేణ్యముపాస్మహే. ఇది ఆ మంత్రమే ఈ శ్లోకంగా మార్చాడు. ఈ శ్లోకం అయితే నువ్వు తింటున్నా, తిరుగుతున్నా, కారు నడుపుతున్నా, రైలు నడుపుతున్నా, నిద్రపోతున్నా చేసుకోవచ్చు, నీకు సమస్త పాపాలు పోతాయి. ఇప్పుడు శ్రీమాత శ్రీ మహారాజ్యం రోజు చదువుతున్నారుగా మీరు లలిత సహస్రనామం. శ్రీమాత శ్రీ మహారాజ్యం, ఆ శ్రీమాత అనే నామం చదివితే మీకు ఏ దోషం ఉండదు, సర్వకాల సర్వావస్థల్లో చేసుకోవచ్చు. అరే మంచం మీద పడుకుని కూడా చేసుకోవచ్చు. అదే దాన్ని శ్రీమాత్రే నమః అని నమహతో శ్రీమాత్రే అని మార్చుకుంటే అప్పుడు నియమంతో చదవాలి. స్నానం చేసి దేవుడికి ఎదురుగుండా కూర్చుని నిష్ఠతో చదవాలి. నిష్ట కుదరకపోవటం వల్ల శ్రీమాత్రే నమః బదులు శ్రీమాత అనుకోమన్నారు. అది ఇది సమానమే ఫలితం. అది నిష్ట కలిగిన వాడికి, ఇది నిష్ట లేని వాడికి. ఏముంది ఇందులో ఇబ్బంది? కాఫీ తాగుతున్నారు, నాకు కాఫీ ఇస్తున్నారు వంటవాళ్ళు, మా సత్యనారాయణ గారికి ఇచ్చారు కాఫీ. కానీ ఇద్దరికి తేడా ఏమిటి, అదే కాఫీ. ఆయనకి నాకు తేడా ఏంటంటే ఆయనకి వేసేటటువంటి సత్యనారాయణ మాస్టర్ వేసే కాఫీలో పంచదార వెయిట్లా తగ్గిస్తున్నారు, గురువు గారికి ఇబ్బంది లేదు కనుక పంచదార వేస్తున్నారు. నాకు రుచి కోసం కాస్త పంచదార వేసుకున్నాను, ఆయన వేసుకోలేదు. అలాగే బజ్జీ తినేటప్పుడు కొంతమంది అందులో ఉప్పు ఎక్కువ వేసుకుంటారు, కొందరికి ఉప్పు పడదు. నాకే ఇబ్బంది లేదు కనుక శుభ్రంగా ఉప్పు వేసుకుని తింటున్నాను. కాబట్టి ఏమిటనమాట, బజ్జీయే కాస్త ఉప్పు తక్కువ ఉంది, కొందరికి ఎక్కువ ఉంటుంది. అదే కాఫీయే కొందరికి తీపి ఎక్కువ అవసరం, కొందరికి అక్కర్లేదు. కానీ మొత్తం మీద కాఫీయేగా. అలాగే మంత్రం కూడా ఆయా వ్యక్తుల శరీరములు మనస్సులను బట్టి కొందరికేమో నమహతో ఇస్తారు, కొందరికి నమహ లేకుండా ఇస్తారు. రెండూ సమాన ఫలితం ఇస్తే పెద్ద తేడా ఏం లేదు. కాఫీ తాగిన సాటిస్ఫాక్షన్ ఆయనకి ఉంది, నాకు ఉంది. ఆయన శరీరానికి అది పనికి వస్తుంది, నా శరీరానికి ఇది పనికి వస్తుంది. ఇది జ్ఞానం ఉన్నప్పుడు మనకి తెలుస్తుంది. అలా కాకుండా అయ్యో గురువుగారి మీద భక్తి వస్తే అలా ఇస్తారనుకుంటే, ఇలా ఇచ్చారే అనుకుంటే, ఇప్పుడు నీకు గురువుగారి మీద నమ్మకం ఉందా లేదా? ఈ నమ్మకం లేనప్పుడు నీకు మంత్రం ఎందుకు పనిచేస్తుంది? పనిచేయదు. మళ్ళీ ఇందులో ఏంటనుకుంటున్నారు కొంతమంది, సమయాన్ని బట్టి ఒక గురువు, ఇవాళ దొరికారా పద్మాకర్ గారు గురువు, దొరకకపోతే రేపొద్దున ఇంకోటి గురువు, ఇంకో సుధాకర్ గారు గురువు, ఆ తర్వాత ఇంకొక వృధాకర్ గారు, ఎవడు దొరికితే వాడు. ఇలా 100 మంది గురువులు పట్టుకున్నవాడు ఎప్పటికీ ఎందులోనూ సత్సిద్ధి పొందడు. సర్వభ్రష్టోభిజాయతే. ఒక గురువు మీద నీకు నిజమైన భక్తి ఉంటే శాశ్వతంగా అనుగ్రహం పొందుతావు. ఇవాళ వీడు రేపొద్దున ఇంకోడు, వాడి మీద నమ్మకం ఉండదు, వీడి మీద నమ్మకం ఉండదు, ఇంకేం లాభం? డాక్టర్ అంటే ఏమిటి? ఎప్పుడూ కూడా ఒక డాక్టర్ని గట్టిగా పట్టుకుని ఆయన మీద నమ్మకంతో ఆయన ఇచ్చిన మందు వేసుకుంటే తగ్గుతుంది. రోజుకో డాక్టర్ దగ్గరికి వెడతారు. ఇదిగో ఒక ఆవిడ ఉందిలేండి మా ఇంట్లోనే, ఎవడు కనపడితే వాడి దగ్గర ఒక్కొక్క టాబ్లెట్ తీసేసుకోవడం. డాక్టర్ దొరికాడంటే చాలు, మరిడి దేవతలు పట్టుకుని టాబ్లెట్లు తెచ్చుకుంటే ఏమవుతుంది శరీరం? విష కషాయాలు పొట్టే నాశనం అయిపోతుంది శరీరం, దగ్గులు వస్తాయి, గ్యాస్ ట్రబుల్ వస్తుంది. ఎప్పుడు మందులంటే ఒక విధానం ఉండాలి. కనిపించిన మందులు వేసేస్తావా? అలా వేసి ఒక మహాగాయకుడు దెబ్బతిన్నాడు తెలుసా మీకు? పిచ్చి పిచ్చిగా మందులు వాడేయకూడదు. పిచ్చి పిచ్చిగా గురువులు వాడేసి పిచ్చి పిచ్చిగా గురువుల దగ్గరికి వెళ్ళిపోయి నోటుకొచ్చిన మంత్రం వల్ల తీసుకుని చేసేస్తే చివరికి ఎందుకు పెరిగి రాకుండా పోతాం? వాడు వచ్చి నిమ్మకాయ డొక్కలో దీపం వెలిగించంటాడు. క్షణానికి ఒక రకంగా ఎప్పుడూ కూడా ఇలా మంత్రములను వాడకూడదు. అలాగే మంత్రముల విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి, దీపారాధన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఒక్కదాన్ని పట్టుకోండి, నీకు ఎవడు నచ్చితే వాడి దగ్గరికి వెళ్ళి, నీకు ఈ వ్యక్తి నచ్చాలని లేదు కదా. ఎవరో ఒక వ్యక్తి మీద ఒక్కొక్కరికి నమ్మకం ఉంటుంది. ఒక ఆయనకి ఏదో ఫలానా పుల్లారావు గారు ఇష్టం, ఒక ఆయనకి ఎల్లారావు గారు ఇష్టం, ఒక ఆయనకి పద్మాకర్ గారు ఇష్టం, ఒక ఆయనకి సుధాకర్ గారు ఇష్టం, ఒక ఆయనకి ఏదో భరతుడు ఇష్టం, ఇంకోడికేమో రాముడు ఇష్టం, వాడికి లక్ష్మణుడు ఇష్టం. నీకు ఎవరి మీద గాఢమైన చిత్తము కలుగుతుందో అతన్నే పట్టుకుని యావజ్జీవితం అతను అనుసరిస్తే ఈ జన్మలో తరిస్తావు. ఆయన్ని నమ్మక, ఈయన్ని నమ్మక, ఇంకోడిని నమ్మక, ఎవరిని నమ్మక భ్రష్టులు అవుతారట కలియుగంలో. దానివల్ల దెబ్బతింటున్నారు తప్ప, సరి అయిన దృఢమైన భక్తితో ఒక్కడిని నమ్మితే నీవు ఎప్పుడు దెబ్బతినవు. అలాగే ఎక్కువ మంది చేసే పొరపాటు ఏంటో తెలుసా, జ్యోతిష్కులు కనపడగానే వీడు వాడి దగ్గరికి వెళ్ళి ముహూర్తం పెట్టించుకుని, మళ్ళీ ఆయన దగ్గర ముహూర్తం పెట్టించుకున్నాక నా దగ్గరకు వచ్చి, ఏమండే ఫలానా ఆయన ముహూర్తం పెట్టారండి, ఈ ముహూర్తం పనికొస్తుందా లేదా అని 100 సార్లు అడుగుతారు. అవునా? దానివల్ల ఏం ఉపయోగం లేదు. నీకు ఆ జ్యోతిష్కుడి మీద నమ్మకం లేకపోతే అసలు అతని దగ్గరికి ఎందుకు వెళ్ళావు? పద్మాకర్ గారంటే నీకు నమ్మకం లేదు, ఆయన చేత ముహూర్తం ఎందుకు పెట్టించుకున్నావు? లేదా ఇంకొక పుల్లారావు గారు అంటే నీకు ఇష్టం లేదు, ఆయన దగ్గరికి వెళ్ళి ఎందుకు ముహూర్తం పెట్టించుకున్నావు? పెట్టించుకున్నాక నమ్మకం లేక ఇంకోటి దగ్గరికి ఎందుకు పెడుతున్నావు? ఇవన్నమాట మహాపాపములు. అలా కాకుండా సరి అయిన దృఢమైన అచంచలమైన విశ్వాసం ఒక్కడి మీద పెట్టుకుంటే ఈ జన్మలోనే వాడు తరిస్తాడు. అప్పుడు ఆ గురువు మనని సరైన మార్గంలో నడుపుతాడు. ఈ కలియుగంలో తపస్సు అంటే ఏమిటి? పూర్వంలో అడవుల్లోకి వెళ్ళి తపస్సు చేసుకునే అవకాశం లేదు. వాడు కొంచెం జాగ్రత్తగా ఉండండి, అద్భుతమైన గాథ రాబోతున్నది. సరైన నమ్మకం లేక దెబ్బతిన్న ఒక దంపతులుగా కథ మరి కొద్దిసేపట్లో చెప్పబోతున్నాను. కలియుగంలో పూర్వంలో తపస్సు చేయడం కష్టం కదా. ఏ అడవిలోకైనా వెళ్ళి తపస్సు చేద్దామంటే అసలు అడవుల్లో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళైనా కాల్చేస్తారు లేదా అరెస్ట్ చేస్తారు. తీరా పోని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాడు మన జోలికి రాలేకపోయినా నక్సలైట్లతో పెడదా, ఓ పక్కనేమో నక్సలైట్లు, ఓ పక్కనేమో ఫారెస్ట్ డిపార్ట్మెంటు, ఈ మధ్యలో అడవుల్లో నానాయాతన. కాబట్టి అరణ్యములలో ఏ పర్ణశాలయో లేక ఆశ్రమమో కట్టుకొని నియమంతో నిష్ఠతో తపస్సు చేసే అవకాశం లేదు. అలా కాకుండా తపస్సు చేయడానికి ఏ పద్మాకర్ గారు గుడి కడదామంటే, ఈ గుడి కట్టాలంటే ఎన్ని అవరోధాలండి బాబు, రామరామ రామరామ. అందులో ఏదో గురువుగారి దగ్గర కోట్లు ఉన్నాయనుకుని రూపాయి కమ్మేవాడు 10 రూపాయలు కమ్ముతాడు, నా దగ్గరికి వచ్చాడు కదా, ఏం కర్మం మరి తెలియదా? మరి నా మొహం చూస్తే ఉండో తెలియదు. కానీ నానా యాతన పడి ఎక్కడికెళ్ళి ఉపన్యాసం చెప్పి ఏదో పట్టుకొచ్చి ఈ గుడి కట్టి దీన్ని బాగు చేద్దాం చేశాను అనుకుంటే, వీడి దగ్గరికి వచ్చాడు కొబ్బరికాయ అమ్మేవాడు, రూపాయి కొబ్బరికాయ పద్మాకర్ గారి దగ్గర డబ్బులు ఉంటాయనుకుని 10 రూపాయలు కమ్ముతాడు. ఆ పాపాలన్నీ వాడు తర్వాత ఎలాగో అనిపించక తప్పదు. ఈ గురువు గారి దగ్గర వెకిలి వేషం వేసిన వాళ్ళల్లా, గురువుల దగ్గరని కాదు ధర్మకార్యములకు సాయం చెయ్యని వాళ్ళ శరీరం చివరి రోజుల్లో ఎంత నరకం పాలవుతుందో నేను కళ్ళారా చూశాను. కొబ్బరికాయలు 10 రూపాయలకి అమ్మేసేది, ఏదో 10 రూపాయలు వస్తువు 20 రూపాయలకి అమ్మడం, అలాగే ఏదో దేవుడి విగ్రహం 100 రూపాయలకి అమ్మేది, ఆయన దగ్గరికి వెడితే మహాత్ముల దగ్గరికి వెడితే 1000 అమ్మడం, ఇవన్నీ మహాపాపాలు తెలుసా. ఇవి తాత్కాలికంగా డబ్బు తెచ్చి పెడతాయి, ఆ తర్వాత తెచ్చి పెడతాయి జబ్బు. వాళ్ళు వార్ధక్యంలో నుండి మంచం మీద అనారోగ్యంతో 100 సంవత్సరాలు నరకం అనుభవిస్తారు. నేను ఎరిగి ఇలాంటి పిచ్చి పనులు చేసినటువంటి వాడు 10 సంవత్సరాలు మంచం మీద గిలగిల కొట్టుకున్నాడు, అనారోగ్యం పాలైపోయాడు, మలమూత్రాలు తీసేవాడు లేక అన్నం పెట్టేవాడు లేక ఎంత బాధపడ్డారో. అందువల్ల దేవకార్యాల దగ్గర పిచ్చి పనులు చేయకూడదు. వీరుంటే ధర్మమునకు 1 రూపాయి సాయం చేయాలి, అక్కడ ధర్మం ఏమిటి వాడి దగ్గరికి వెళ్ళి, అది మహాపాపం అది. కాబట్టి ఏం చేయాలన్నమాట, పూర్వంలాగా అరణ్యాల్లో తపస్సు చేయలేం, ధర్మకార్యాలు చెయ్యలేం. అందుకని కలియుగంలో ఏం చెప్పారు, సత్యమాహు పరం ధర్మం, సత్యమాహు పరం పదం, వీలున్నంత వరకు సత్యం పలకడమే గొప్ప ధర్మము. ఈ కలియుగంలో తపస్సు అంటే నిజం చెప్పు వీలున్నంత వరకు. మరీ నీ ఉనికికి నీ మనుగడకి ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రమే అసత్యం వాడు, సాధ్యమైనంత వరకు సత్యం పొలుగు. నువ్వు కార్తీక సోమవారం ఉపవాసం ఉండలేకపోయావు, గుళ్ళోకి వచ్చావు, పక్కావిడ ఏమండి మీరు సోమవారం ఉపవాసం ఉన్నారా అని అడిగింది. అప్పుడు నేను ఉపవాసం ఉండలేకపోయాను తిన్నానని చెప్పాయి. తిని లేదండి నేను తినలేదండి నేను ఉపవాసం ఉన్నానండి అని అబద్ధం ఆడకు, దానివల్ల నీకు వచ్చిన ఉపయోగం లేదు కనుక. కాబట్టి వీలున్నంత వరకు ఇలాంటి విషయాల్లో సత్యమే పలుకు. నిద్రపోయావా, నిద్రపోయాను, నా దగ్గర 10 రూపాయలు కొట్టేసావా, కొట్టేసానని చెప్పాడు పర్వాలేదు, దానివల్ల నేను నష్టం రాదు. ఇంకా అత్యావశ్యక స్థితులు ఉంటాయి, అప్పుడు అసత్యం ఆడితే పెద్దగా దోషం రాదట. నీ ప్రాణమే పోతున్నప్పుడు, నీ ఆస్తి మొత్తం పోతున్నప్పుడు, లేక పెళ్లి దగ్గర ఏదో ఇబ్బంది వస్తున్నప్పుడు, అటువంటిప్పుడు అసత్యం ఆడితే అంత ఎక్కువ ప్రమాదం రాదు. అదేం కొంప పొలగదు. అమ్మాయికి పెళ్ళి అవ్వట్లేదండి, ఆ అమ్మాయికి పెళ్లి చేయాలి. అందుకని పెళ్లి సంబంధం చూడడానికి అబ్బాయి రాగానే ఏమండి అమ్మాయి 10th క్లాస్ పాస్ అయిందే, పాస్ అయితేనే చేసుకుంటానన్నాడు. అమ్మాయి 10th క్లాస్ ఫెయిల్ అయిపోయింది అనుకుందాం, అప్పుడు అమ్మాయి పెళ్లి చేయడం తప్పులేదు కనుక, మా అమ్మాయి అండి 10th పాస్ అయ్యిందండి గోల్డ్ మెడలిస్ట్ అండి అని అబద్ధం ఆడేయండి పర్వాలేదు, ఆ తర్వాత వాడు చదువువాడు వస్తాడు. పెళ్లి దగ్గర అసత్యం ఆడితే కోపములు కదట, అది కూడా నేను చెప్పే చిన్న అబద్ధం, మరీ ఎక్కువ దారుణమైన అబద్ధం ఆడద్దు. అమ్మాయి ఫెయిల్ అయితే పాస్ అయింది అనండి అంతే. మరీ బొత్తిగా 10th క్లాస్ ఫెయిల్ అయిపోయిన అమ్మాయిని కొట్టుకొచ్చి లా గోల్డ్ మెడలిస్ట్ అని మాత్రం అనద్దు, అంత అసత్యం వద్దు కానీ చిన్న వాడచ్చు. అలాగే అమ్మాయికి ఆస్తి ఉంటే పెళ్లి చేసుకుంటాను అన్నాడు వాడు, మీ అమ్మాయికి 3 ఎకరాలు ఇస్తే పెళ్లి చేసుకుంటానంటే, ఆ అమ్మాయికి 3 ఎకరాలు ఎక్కడ నడిచింది, 3 సెంట్లు కూడా లేవు, అయినా సరే 3 ఎకరాలు ఇస్తానని అసత్యం ఆడి పెళ్లి చేసేయచ్చట. మరీ 100 ఎకరాలను మాత్రం అనకండి. అలాగే ఇల్లుందా అమ్మాయికి పెళ్లి చేసుకుంటానంటే, ఈ పద్మాకర్ గారి ఇల్లు మా అమ్మాయిదే అనకండి, అంత పెద్ద ఇల్లు అనకండి, చిన్న ఇల్లు ఉందండి చెప్పండి, అబద్ధమాడి పెళ్లి చేసేయండి, తర్వాత సంగతి తర్వాత చూసుకుంటాం. చిన్ని చిన్ని అసత్యములు వివాహ విషయంలో ఆడితే అది దోషం కాదట. నేను చెప్పడం కాదు, శివపురాణం చెప్పింది, భాగవతంలో కూడా శుక్రాచార్యుడు ఈ మాట చెప్పాడు, మహాభారతం పంచమ వేదంలో అరణ్య పర్వంలో కూడా ఇదే మాట చెప్పారు. భూతహితంబుగా పలుకు బొంకును సత్య ఫలంబు నిచ్చు తద్భూత భయానకంబగు ప్రభూతపు సత్యము బొంకునట్ల ప్రాణాతురుడైనచో పరిణయంబున అందున పల్కు బొంకు సత్యాతిశయంబయండ్రు మహితాత్మక ఇట్టివి ధర్మ సూక్ష్మముల్. 10 మందికి ఉపకారం చేయడానికి, ఎంతోమందికి శ్రేయస్సు చేకూర్చడానికి అసత్యం పలికితే అది సత్య ఫలితం ఇస్తుందిట. అనగా ఓ టెర్రరిస్ట్ వచ్చాడు పాకిస్తాన్ నుంచి, హిందువులు మిమ్మల్ని అందరినీ చంపేస్తానన్నాడు, ఎంతలో మీరు కంగారు పడిపోయి ఆ గుళ్ళోకి వెళ్ళి గర్భాలయంలో తలుపు వేసుకుని దాక్కున్నారు. వాడు నా దగ్గరకు వచ్చాడు, పద్మాకర్ గారు మీరు అసత్యం ఆడరట కదా అనగానే నేను రెచ్చిపోయి అవునండి అన్నాను. ఇక్కడ 100 మంది ఉండాలి భక్తులు, పురాణం వింటున్న వాళ్ళు, వాళ్ళు ఎక్కడున్నారో చెప్పండి, వాళ్ళని కాల్ చేస్తాను నేను, సత్యం తప్ప అసత్యం పలకరు మీరు చెప్పండి అనగానే నేను నిజమే చెబుతానండి అసత్యం ఆడండి వాళ్ళంతా గుళ్ళో దాక్కున్నారండి అని చెబితే ఆ దుర్మార్గుడు మిమ్మల్ని అందరినీ కాల్ చంపేస్తాడు. అప్పుడు అది సత్యఫలితం అవుతుందా? అవదు. అందుకని మీలాంటి వారి ప్రాణం కాపాడడం కోసం నేను అసత్యమే ఆడాలి. లేదండి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరండి, వాళ్ళు అండి వన్ టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారని చెప్పాలి. వీడు ఎలాగో అక్కడికి వెళ్ళడో వెడితే వాడు వేసేస్తారు వీడు. కాబట్టి ఇలా 10 మంది ప్రాణములు నిలబెట్టడం కోసం అసత్యం ఆడితే అది సత్య ఫలితం ఇస్తుంది. వీరి ప్రాణం తీసే సత్యం అసత్యం కంటే ప్రమాదమైనది. ప్రాణం పోతున్నప్పుట ప్రాణాతురుడు అయినచో, ప్రాణం పోతున్నప్పుడు పరిణయంబున యందున పలుకు బొంకు, పెళ్ళిళ్ళు అవ్వనప్పుడు అసత్యమాడినా అది సత్యం కాదు సత్యాతిశయంబ అన్నారు. ఎంత గొప్పదండి అది, సత్యం కంటే ఎక్కువ ఫలితం ఇస్తుందిట. సాధారణంగా సత్యం పలకడం వల్ల వచ్చే పుణ్యం కంటే ఇంకా ఎక్కువ పుణ్యం వస్తుంది తప్ప తక్కువ పుణ్యం రాదు పొమ్మన్నారు. దాన్ని బట్టి ఇతరుల ప్రాణాలు కాపాడడం, పెళ్ళిళ్ళు చేయటం ఎంత లాభం ఆలోచించండి. పాప అమ్మాయికి ఏదో ఇబ్బంది వచ్చింది, అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది, తీరా పెళ్ళి అవ్వాలా చివరిదాకా వచ్చి, అటువంటి పిల్లకి పెళ్లి చేయడానికి ఈ అమ్మాయి ఎవరిని ప్రేమించలేదు, ఇదే మొదటి పెళ్ళి అని చెప్పి తప్పలేదు. అంతేగాని అనవసరంగా ఈ పెళ్లి పాడు చేస్తే మహాపాపం అది.